వాడు నిరంతర అనుష్ఠాన పరాయణుడైతేనే వాడు చెప్పేటటువంటి మంత్రానికి శక్తి వస్తుంది. ఇది వీడికి విధించిన విధానం. వీడు అలాగ వెళ్ళి ఆ శక్తిని కాపాడాలి. ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవాలయాలు వేరు, ప్రార్థనాలయాలు వేరు. ప్రార్థనాలయాలంటే అందరూ కలిసి గుమిగూడి ఏదైనా చేయొచ్చు, కానీ దేవాలయం మాత్రం ఒక భగవత్ శక్తిని పవిత్రంగా కాపాడుకునే చోటు. భగవంతుడు అంతటా ఉన్నాడండి అనేవాడికి దేవాలయంతో పని లేదు. కానీ దేవాలయంలోనే భగవంతుడిని చూస్తున్నామంటే, భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకునేవాడు సుఖానికి దుఃఖానికి కూడా సంసిద్ధుడేవాడు. కానీ మనం అలా కాదే, అనేక మలినాలు మలినము లేనివి రెండిట్లో మనం మలినం లేనివి పట్టుకుంటేనే ధరించుతాం. కానీ సర్వత్రా భగవంతుడు ఉన్నాడని స్పృహ ఉన్నవాడికి మలినము అమలినము కూడా భగవంతుడే. ఆ స్థితి రావాలి. ఆ స్థితి వచ్చిన వాడికి ఇది అన్నమని ఇది అన్నేతరమని భేదాలు ఉండవు. అటువంటి అవధూతలు అనవలసిన మాట, అంతేగాని మనం అనడానికి వీల్లేదు. అది విశేషం అన్నమాట. అందువల్ల ఒక చోట కేంద్రీకరించిన దేవశక్తిని తీసుకుని మనల్ని మనం శుద్ధం చేసుకుని క్రమంగా ఎదిగితే అప్పుడు అంతటా ఉన్నాడన్న జ్ఞానం అనుభవానికి వస్తుంది. అంతవరకు కూడా ఊరిలో అరిష్టాదులు ఇవి రాకుండా దేవతాశక్తి రక్షణ కల్పించడానికని దేవాలయ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. కనుక వైదిక దేవాలయ వ్యవస్థ వేరు, ప్రార్థనాలయాల వ్యవస్థ వేరు. అందువల్లనే ఇక్కడ నియమాలు ఎక్కువ. ఆ నియమాలలో పవిత్రత బింబంలో కాపాడబడాలి. కాపాడబడినంత కాలమే ఊరికి రక్ష. ఊరిని రక్షించడానికి దేవాలయాలు పుట్టాయి. అంతేగాని మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మనల్ని రక్షిస్తుంది దేవాలయ శక్తి. దాన్ని మనం రక్షించుకున్నంత కాలం, దాని పవిత్రతను కాపాడుతున్నంత కాలం. అందుకు దేవాలయానికి నియమాలు ఇవన్నీ ఉంటాయి. ఈ నియమాలు ఇవి ఆగమ శాస్త్రాదుల్లో చెప్పబడ్డాయి. దాని ప్రకారం నిర్మాణం జరుగుతుంది, దాని ప్రకారం అర్చనాది క్రమాలు జరుగుతాయి. ఇదంతా శాస్త్రబద్ధమైనది. అంతేగాని ఇష్టానుసారం మాట్లాడి వ్యవస్థను నిందించడానికి లేదు. వ్యవస్థ ఏర్పాట్లో ఇంత గొప్పతనం ఉంది. ఈ వ్యవస్థ పట్ల అవగాహన ఆ రోజుల్లో ఉండేది కనుక ఎవరికి వారు వారి నియమాలు ఏమిటి, వారి పరిధులు ఏమిటో తెలుసుకుని ప్రవర్తించేవారు. ఆ విధంగా ఉండేవారు. ఇందులో ఈ మహానుభావుడు వీరికి ఇచ్చినటువంటి అవకాశం ఏమిటి అంటే, భగవంతుడి సేవకు వినియోగించేటువంటి మద్దళ్ళు, అలాగే డమరుకము, వీణలు మొదలైన వాటికి అవసరమైన సామగ్రులు వీళ్ళు ఇవ్వాలి. అంటే చర్మంతో మృదంగములు అటు తర్వాత డమరుకములు తయారు చేస్తారు. అంటే వాటికి తయారు చేసేటువంటివి చర్మములు మాత్రం జీవించి ఉన్న జంతువుల చర్మములు వాడకుండా మృతం చెందినవి ఉండాలి, దానికంటూ ప్రత్యేకించి. ఎందుకంటే హింస ఉండకూడదు అక్కడ, ఇన్ని రహస్యాలు ఉన్నాయి. దేవతా కైంకర్యం కోసం వినియోగించవలసింది. అంతా సైన్స్. ఇదంతా చేసి వాళ్ళు ఇవ్వడం వాళ్ళ పని. అయితే ప్రతి వాళ్ళు మామూలుగా వ్యాపారాత్మకంగా చేస్తారు. కానీ ఈయన మాత్రము శివునకు శివాలయాలకి ఇవి ఇచ్చే భాగ్యం ఇనికి వచ్చిందిట. కనుక ఒక మృదంగం చేస్తున్నా డమరకం చేస్తున్నా పరవశించిపోయేవాడు. అంతేకాదు బాల్యము నుంచి ఈయనకి ఆ పరమాత్మ అంటే చాలా ఇష్టం, శివుడు అంటే ఇష్టం. నిరంతరం శివశివ శివశివ గానం. అంతేగా తోటి పిల్లవాళ్ళందరినీ కూర్చోబెట్టి హరహర మహాదేవ శంభో శంకర శివ 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 ఇదే మరొకటి లేదు. వాళ్ళు అన్నట్టు ఇది ఎక్కడ బాధ అయ్యా, మన పనులు మనం చేసుకుంటూ హాయిగా తిని తాగి తిరక్క, ఇదేంటి నీకు అంటే నీకు ఈ శక్తినిచ్చి మాట ఇచ్చి చూపునిచ్చి ఈ శరీరాన్ని ఇచ్చిన శివుణ్ణి మర్చిపోతే కృతజ్ఞత కాదా, దోషం కాదా అనేవట. ఎవడు చెప్పాడండి ఆ మాటే మనకు స్ఫురించదే, ఇంత ఇచ్చిన వాడిని తలంచుకోవాలన్న మాటే, ఆ కృతజ్ఞతాభావమే మనకు స్ఫురించదే. పుట్టుక మొదలు నుంచి ఆ వాసన లేని వాతావరణంలో ఉన్నవాడికి అలా స్ఫురించిందంటే జననాంతర పుణ్య వాసన మళ్ళీ అనుకోవలసిందే. ఇలా చెప్తూ అతను అందరినీ చేరదీసేవాడు. భగవానుడు ఎంత దయామయుడంటే ఇటువంటి వాతావరణంలో పెరుగుతున్నటువంటి వారు పవిత్రమైన యాగక్రియలు యంత్రశక్తి మంత్రశక్తి నిబద్ధం చేస్తూ శౌచంతో దాన్ని కాపాడుకుంటున్నటువంటి ఆలయాల్లో ప్రవేశించరాదు అనేటువంటి విషయం అప్పుడున్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ అర్థం చేసుకున్నప్పుడు గౌరవించేవారు. కానీ భగవానుడు దయామయుడై వారి కోసం తిరణాళ్ల పేరుతో వెలుపలికి రథాల మీద వస్తూ ఉంటారు. ఊరంతా ఊరేగుతాడు స్వామి వచ్చి. అలా ఊరేగి వెళ్ళేటువంటి వైభవాలను దూరం నుండి చూసేవాట. చూసి ఆయన ఏం చేసేవాడంటే బాల్యం నుంచి అనేక పుల్లలు అవన్నీ ఏరుకునొచ్చి రథం తయారు చేసి దానిలో శివుణ్ణి పెట్టుకుని ఇదిగో శివుడు ఊరేగుతున్నాడు అనుకుని ఊదుకుంటూ ఆ పిల్లలందరినీ కూడ తీసుకుని ఆ శివుడిని ఊరేగిస్తున్నట్టుగా నాట్యాలు చేసుకుని ఆనందించేవాడు. ఒక్కడు ఒక చోట కూర్చుని ఒక్కడు నేడుచు నొక్క చోట అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా ఒక్కడు ఒక చోట కూర్చుని శివచింతనతో అలాగ ఆర్తితో పాడుకునేవాట. అలా ఉంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. కొంతకాలానికి అక్కడ దగ్గరలో తిరుప్పంగూర్ అని ఒక ఊరున్నది. అందులో శివలోకనాథుడు అనే పేరుతో శివుడున్నాడు. ఆయనకి ఒక పెద్ద డమరుకం చేయమని ఇతనికి చెప్పారు. ఆ డమరుకాన్ని చేసి ఆలయానికి అప్పచెప్పారు. వాళ్ళు సంప్రోక్షణాదులు జరిపి లోపలికి తీసుకెళ్లారు. ఇతడు ఆ గోపుర బహిర్ద్వారం దగ్గర నిల్చుని డమరుకం ఇచ్చాడు శివుణ్ణి చూడాలన్న కోరిక. ఎదురుగా శివుడు ఎదురుగా నంది ఉంది. ఆ నంది ఈయన కంటికి అడ్డొచ్చట. శివ, ఇక్కడి నుంచి నిన్ను చూద్దామంటే కుదరదు. నా యొక్క ఈ దేహ పరిస్థితి, నేనున్నటువంటి వ్యవస్థ, నీలో గుడిలోకి నేను రాలేను అని నమస్కరించుకున్నాడు అంతే, ఇంకేమీ లేదు. అంతేగాని ఆర్గ్యుమెంట్లు తర్కాలు వెళ్ళవు, భక్తుడికి అవేవి ఉండవు. వాడు తనకు విధింపబడ్డ ధర్మం పాటిస్తూ భగవంతుడి గురించి తప్పించిపోతాడు. నిజమైన భక్తుడికి వాదాలు తర్కాలు ఉండవు. వాదో నావలంబ్యహ అని చెప్పారు, వాదాన్ని అవలంబించరాదు. కనుక ధర్మశాస్త్రం ఏది చెప్పినా మహర్షుల యొక్క సూక్ష్మ దృష్టితో ఆలోచించి చెప్తారు తప్ప వ్యక్తుల పట్ల ఋషులకి ద్వేషాలు ఉండవు. వాళ్ళు ఏర్పరిచిన ప్రతిదాని వెనకాల లోకక్షేమం ఉంటుంది. మొత్తానికి పరమ ఆర్తుడై ఇతడు నమస్కరిస్తున్నట్ట గోపుర బహిర్ద్వారం నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి, స్వామిని తలంచుకుంటున్నాడు. ఈ లోపల లోపలున్న శివుడు నందితో చెప్పెట్ట, నా భక్తుడు అక్కడున్నాడు, కాస్త పక్కకి వెళ్ళన్నట్టు. వెంటనే ఆ నంది పక్కకి జరిగితే లోపల మనకు కనబడేది శిలాలింగం, కానీ అతనికి మహాకాంతిమయమైన జ్యోతిర్మయమైన శివాకృతి, ప్రణవనాదాకృతి కనబడిందిట. ధన్యుడై చిందులు వేసి అక్కడే తన్మయుడై నాట్యం చేసి ఆనంద బాష్పాలతో హృదయంలో ఉన్న శివుడికి అభిషేకం చేసుకున్నాడు. అక్కడి నుంచి కదిలిచ్చాడు. ఇప్పటికీ ఆ క్షేత్రంలో నంది పక్కకే ఉంటట, దాని గుర్తుగా అంత విశిష్టంగా అనుగ్రహించాడు. ఇలా ఉన్న అతనికి ఒకసారి ఆ దగ్గరలో వైదీశ్వరాలయంలో ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపులో అనేక జాతరలు, ఈ జాతరల్లో కథలు కాలక్షేపాలు. ఎందుకు సామాన్య జనునికి భగవంతుడిని చేరవేయాలని మన వాళ్ళు ఎంత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇవన్నీ మనం తిరణాలకు వెళ్ళామంటే ఏం కొనుక్కు తిందాం, ఏం అల్లర్లు పెడదాం అని కాదు, అక్కడ అనేకం గ్రహించడానికి వెళ్ళాలి ఆ భగవత్ తత్వాన్ని. అలాగే అక్కడ హరదాసులు శివుడి యొక్క కథల్ని హరికథలుగా చెప్తూ ఉన్నారు. హరికథ అనొచ్చు, హరకథ అనొచ్చు, గుడి భేదం కానీ తత్వం మాత్రం ఒకటే. గుడి భేదం అంటే గుళ్ళభేదం కాదు, గుడి హరిహర అనేది, కానీ హరిహరులు ఇద్దరు ఒకటే తత్వం. మొత్తానికి హరదాసులు చెప్పారట ఏమిటంటే, చిదంబర నటరాజు కథ చెప్పారు. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క క్షేత్రంతో సంబంధం ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క క్షేత్రం చెప్తే తరి వాడు మురిసిపోయి వెళ్ళిపోతాడు. అన్నమయ్యకి తిరుపతితో ముడిపడ్డట్లుగా ఒక్కొక్క జీవుడికి, రమణ మహర్షికి అరుణాచలం వలె ఒక జీవుడికి ఒక క్షేత్రం, అంటే వాడికి ముక్తినిచ్చే శక్తి. అంటే ఇతరులకి ఇవ్వదా అంటే ఇస్తుంది, కానీ ఇతరులకి వాడికంటూ ముడిపడి ఏదో క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రంలో ముక్తి పొందడానికి మిగిలిన క్షేత్రాల సేవను వీడికి కావాలి. అలా ఒక్కొక్కరికి, నేను నత్కీరుడికి కాళహస్తే, ఆ ఇద్దరు కన్యలకి కాళహస్తే, తిన్నడికి కాళహస్తే, అలాగా ఈ నందనారికి చిదంబర కథ విన్న దగ్గర నుంచి చిదంబరేశ్వరుడే. నిరంతరం అతను గుండెలో నృత్యాలు చేయడం మొదలుపెట్టాడు. కనుక చిదంబరం వెళ్ళాలి, చిదంబరం వెళ్ళాలి. ఆ చిదంబరం ఎంత గొప్పది, అక్కడ త్రిసహస్ర మహానుభావులు ఉన్నారట. త్రిసహస్ర అంటే మొదట శివుడు నాట్యం చేసినప్పుడు ఆయన చూడడానికి కైలాసలోకం నుంచి కొన్ని వేల మంది మహర్షులు వచ్చారట. ఇది అద్భుతమైన కథ. కొన్ని వేల మంది మహర్షులు వస్తే ఆ మహర్షులందరూ చిరదాండం చూస్తున్నారు. వీళ్ళ అప్పటి నుంచి నిత్యం ప్రదోషంలో నాట్యం చేయడం, వీళ్ళు వచ్చి అక్కడ కూర్చోడు. ఒకసారి బ్రహ్మ లోకక్షేమం కోసం అంతర్వేది క్షేత్రంలో యజ్ఞం చేస్తూ ఉంటే దేవతలు ఎవరు రాలేదు యజ్ఞానికి. ఎందుకు రాలేదని ఆలోచిస్తే వాళ్ళందరూ చిదంబరంలో శివనాట్యం చేస్తూ కూర్చున్నారు, చూస్తూ కూర్చున్నారు. అయ్యో ఇదేం వచ్చింది అనుకుని ఈయన వెళ్ళేట వెళ్ళి వాళ్ళని రమ్మన్నట్ట. చాలా కష్టం అన్నట్ట. ఎక్కడికి ముగ్గురు ఒప్పుకున్నట్ట దేవతలు. సరే ఇక్కడ మహా ఋషులైనటువంటి వేల మంది మహాత్ములు కైలాసం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ దీక్షితులందరూ కూడా యజ్ఞానికి వస్తే బాగుండు, నా యజ్ఞం వీళ్ళు వచ్చి చేస్తే బాగుంటుందంటే శివుణ్ణి వదిలి మేము రాము, ఈ స్వామిని వదిలి మేము రాము, మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఉంటాం అన్నట్ట. ఎప్పటికీ బయలుదేరలేదు వాళ్ళు. అప్పుడు వ్యాఘ్రపాదుడు పతంజలిని బతిమాలుకున్నాడు బ్రహ్మదేవుడు, పంపండి వీళ్ళని, ఎందుకంటే వాళ్ళ వల్లే కదా వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు వ్యాఘ్రపాదుడు పతంజలి, ఈ శివుడికి ఏ లోటు రాకుండా మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అన్నారు. వాళ్ళు వేల మంది, ఎన్ని వేల మందో వాళ్ళకే తెలియదు. వెళ్ళే ముందు లెక్క పెట్టుకున్నారట, లెక్క పెట్టుకుంటే 3000 మంది ఉన్నారు. ఈ 3000 మంది వెళ్ళి యజ్ఞం చేస్తున్నారు, కానీ వాళ్ళ మనస్సంతా శివుడి మీదే ఉంది. అప్పుడు ఆ అగ్నిగుండంలో శివతాండవం వాళ్ళకి కనబడింది. వాళ్ళ కొరత తీర్చేశారు, వీళ్ళు ఆనందించారు. మళ్ళీ అది అయిపోయిన వాటైనా పరిగెత్తుకొచ్చారు. వచ్చి లెక్క పెట్టుకుంటే ఒక్కడ తగ్గిపెట్టే 3000 మందితో. ఎంత గొప్ప విషయం చూడండి, ఒక్కడ తగ్గిపెట్ట. తగ్గిపోయేటప్పటికి మనం వెళ్ళేటప్పుడు 3000 మంది ఉన్నాం, ఆ ఒక్కడు ఏమయ్యాడు అంటే ఇక్కడ ఉన్నాడని వినిపించుతారు. ఎవరంటే నటరాజు దాన్ని. అంటే వీళ్ళు ఈయన్ని వదిలి ఎలా వెళ్తాము అని యజ్ఞానికి బయలుదేరుతుంటే వాళ్ళతో పాటు ఆయన బయలుదేరిపోయాడు వదలలేక. అది భక్తులు ఎక్కడుంటే భగవంతుడు అక్కడ. తిరిగి వాళ్ళు రాగానే వాళ్ళతో పాటు వచ్చాడు, తన తన చోటుకు తన కూర్చున్నాడు. అది విశేషం, అంత అనుగ్రహించట. ఈ కథలన్నీ విన్నాడు ఈయన. అలాంటి కైలాసలోకం నుంచి వచ్చిన మహాయజ్ఞ దీక్షితులు మహాత్ములు పవిత్రమైనటువంటి మంత్రశక్తులతో కాపాడుకునే ఆ భూమిలోకి ఇటువంటి మాంస వేదికల ఖండాల మధ్య బ్రతికేటువంటి ఈ క్షుద్ర శరీరంలో పుట్టి నేను వెళ్ళగలనా అనుకున్నట్ట. వెళ్ళాలనే కోరిక ప్రతిరోజు, రేపు వెళదాంలే మంచిది, రేపు వెళదాంలే ఇది మంచిది, రేపు వెళదాంలే మంచిది, రేపు వెళదాంలే ఇదే మాట అతను నోటంటే ఎప్పుడు. ఏమయ్యా చిదంబరం అని ఎవరైనా మంచిది రేపు వెళతాను, అన్ని మంచిది రేపు పెడతాను, మంచిది రేపు పెడతాను అని ఆఖరికి ఈయనకన్నట్ట తిరునాళై పోవార్ అని పేరు పెట్టేశారు. తిరునాళై పోవార్, రేపు మంచిది పెడతాను అని దాని అర్థం. ఆయన ఆ నాయనార్ పేరు ఏమైందంటే తిరునాళై పోవార్ నాయనార్ అని పేరు పెట్టేశారు నందకి, నందనాథ్. ఇలా మంచిది రేపు వెళతాను, మంచిది రేపు వెళతాను అన్నాడు. ఆ తపన పెరిగిపోయింది. నిజంగా చిదంబరాన్ని ఆయనే చూసుకుంటున్నాడు. చివరికి భాగ్యం పండింది, బయలుదేరిపోయాడు ఒకరోజు పొద్దున్నే నందనార్. ఆ బయలుదేరి వెళుతూ మొదట ఒక ద్వారం వద్దకి, అసలు ఊరిలో ప్రవేశిస్తుంటేనే యజ్ఞకుండములలోంచి వేదికల్లోంచి ధూమములు వచ్చి పైకి వస్తున్నాయట. ఆ ధూమములు అద్భుతమైనటువంటి ఔషధులతో, ఆ తర్వాత ఘృతము నుంచి వచ్చే పొగలతో సురభిడంగా ఉన్నాయి. యజ్ఞమయమైనటువంటి దివ్యక్షేత్రం, ఈ క్షేత్రంలోకి అడుగు పెడుతున్నానా అనుకున్నాడు. అందులో మొదటి తూర్పు ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అనేక మంది మహాపండితులు శతరుద్రియ మంత్రాలు జపిస్తూ ఉంటే ఈ దేహంతో వాళ్ళు మహాశుద్ధులై శుచులై త్యాగులై తపస్సుతో జపిస్తుంటే నేను ఎలా అడుగు పెడతానట్టు అన్నాడు. మరో ద్వారం వైపు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఆ ద్వారం దగ్గర అనేక మంది యోగీశ్వరులు కూర్చుని ఆ శివుణ్ణి గానం చేస్తున్నారట. ఇలాగ నాలుగు ద్వారముల వద్ద మహాశివదీక్షితుడు కనబడగానే లోపలికి ప్రవేశించడానికి మనస్సు రాక వేదన పడి ఎప్పుడు చూస్తాను శివుణ్ణి, ఎప్పుడు చూస్తాను శివుణ్ణి ఏడుస్తూ అక్కడే ఎక్కడో పడి ఆ గోపురం చాటున నిద్రపోతున్నాడాయన. అప్పుడు ఆయన యొక్క చిదంబరంలో అంటే హృదయంలో స్వామి తన యొక్క దివ్య వైభవాన్ని ప్రదర్శించి, నువ్వు శుద్ధుడివై వస్తావు, నువ్వు ఒక మహాగ్ని జ్వాలల్లో నువ్వు నీ శక్తిని ఏమిటో రుజువు చేసుకుంటావు అన్నట్ట అని అక్కడున్న దీక్షితులందరికీ స్వప్నంలో గోచరించి, రేపు ఫలానా ద్వారం వద్ద నా భక్తుడున్నాడు అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి చూసేటప్పటికల్లా మలిన దేహుడే ఉన్న ఈ మహానుభావుడు కనబడ్డాడు. కనబడి నమస్కరిస్తున్నాడు శివచింతనతో ఆనందాశ్రువుల రాజ్యతో ఈ మహానుభావుడు. వెంటనే ఆయన్ని చూశారు. అప్పుడు చెప్పాడు, మీరు శివ మంత్రములతో జ్వాల రగల్చండి, నేను అందులో ప్రవేశిస్తాను. ఆ జ్వాలే శివుడు, శివుడంటే అగ్ని, అగ్ని స్తంభం, నేను శివుడిలోకి ప్రవేశిస్తానన్నట్ట. వెంటనే ఆ దక్షిణ ద్వారం వద్ద రగిల్చారు శివాగ్నిని. అందులోకి శివనామస్మరణతో నందనారు ప్రవేశించాడు. కానీ ఎలా ప్రవేశించాడంటే శివుడిలోకి వెళ్తున్నాడు. భక్తులు ఎప్పుడూ భయపడ్డు, ఎదురుగా ఉన్నది శివాగ్ని, ఆయనే అగ్నిస్తంభం, గుర్తుంది ఆయనకి. అందుకే చిదగ్నిస్వరూపుడైన ఆ శివానలంలోకి ప్రవేశించగానే తిరిగి ఎలా లేచాడంటే ఒక దివ్య దేహం వచ్చిందిట. ఆ దివ్య దేహం జాజ్వల్యమానమే ప్రకాశిస్తున్నది. ఏ దివ్యలోకాలలో మహర్షులకు ఉన్నటువంటి దివ్య దేహం. ఆ దివ్య దేహం వీళ్ళు చూస్తూ ఉండగానే గోపుర ద్వారాలన్నీ దాటి చిత్సభ వైపు వెళుతోంది. వీళ్ళందరూ పరుగు పరుగును వెళ్ళారు. వెళుతూ ఉంటే ఆయన శివనామ సంకీర్తన చేసుకుంటూ ఆ పంచాక్షరి మెట్లు అధిరోహించి వెళ్ళి ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్య తాండవ శివ చైతన్యమూర్తిలో లీనమైపోయట. ఆ భక్త నందనారు ఆయన్ని చూసి వీళ్ళందరూ నమస్కరించుకున్నారు. అటువంటి అందరినీ అనుగ్రహించినటువంటి దయామయుడైన చిదంబరేశ్వర నటరాజ వైభవాన్ని చిత్తంబరమైనటువంటి హృదయంలో రహస్యంగా ప్రకాశించేటటువంటి ఆ పరతత్వాన్ని ఈరోజు చెప్పుకున్నాం. అందువల్ల మన గుండెలో నిరంతరం నర్తన చేసేటువంటి ఆ శివతాండవాన్ని దర్శించాలి. అదే నిజమైన యోగం. మన ప్రత్యణువులో స్పందనగా, మన ఊపిరిలో కదలికగా, మన బ్రతుకులో పరిణామంగా, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఋతువులుగా, ఉదయాలుగా, అస్తమయాలుగా, రాత్రులుగా, పగళ్లుగా, నదులుగా, వాయువులుగా, ఇన్ని విధములుగా చలనమవుతున్న ఆ మహావిశ్వరూప చైతన్యమే శివనాట్యంగా దర్శిస్తే ఆ మహాలయకారుడిలో లయ రిధం, ఆ మహాలయలో ఆ రిధంలో మనము ఒక భాగం అని తెలుస్తుంది. అప్పుడు మన బ్రతుకే శివతాండవంగా మనకు దర్శనమిస్తుంది. ఈ శివనాట్య దర్శనం జరగాలి. అందుకు నిరంతరం నటరాజుని మనం స్తుతించుకోవాలి. జటా కటాగ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానముద్ధని ధగ 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 జ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్భ సర్వమంగళా కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే చిదంబుధిమణింబుధ హృదంబుజ రవిం పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ. పరచిదంబర నటం హృది భజ. మాణిక్యవాచకుడు ఇలాంటి మహాత్ముడు నందనార్, భక్త నందనార్, వీళ్ళందరినీ తలంచుకుని ధన్యమయ్యా. ఇలాగా నిరంతరం ఈ కథలు మననం చేసుకోవాలి. దీని ద్వారా మనకు రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి, స్వామిని ఆశ్రయించి స్వామి అనుగ్రహాన్ని పొందడం ఎలాగా అనే విషయం ఒకటి. రెండు, జీవితం పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ఎలాంటి జీవితం గడపాలి. అహంకార త్యాగము, ప్రేమపూర్వకమైన హృదయము, సమర్పణాభావము, ఈ మూడు మానవుడికి ఉండవలసిన అర్హతలు. ఎవరైతే భగవంతుడి యొక్క ప్రేమను కోరుకుంటారో వారికి ఉండవలసిన అర్హతలు. అదే మానవ ధర్మములు కూడా. అహంకార త్యాగం ప్రధానమైనటువంటి విషయం. దాన్ని ఆధారం చేసుకుని మిగిలిన సద్గుణాలన్నీ ఉంటాయి. శివుడు, ఎందుకు శివుణ్ణి ప్రార్థించాలి? శివం కోసం శివుణ్ణి ప్రార్థించాలి. శివం అంటే శుభం, కళ్యాణం, ఆనందం, శాంతం, శుద్ధత, మంగళం, క్షేమం, మోక్షం, ఇన్ని అర్థాలు ఉన్నాయి దానికి. ఇన్ని అర్థాలు శివం అనే దానిలో ఉన్నాయి గనక శివం కోసం శివుణ్ణి ప్రేమిస్తాం. శివుణ్ణి ప్రేమించేవాడికి, శివుణ్ణి నమస్కరించేవాడికి ఇవన్నీ ఇస్తాడు ఆయన. అలా శివుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఎక్కడ ఏ నేల మీద ఏ భాషలో పుట్టినా వాళ్ళు మనకి గురువులే. అందుకే భారతదేశం అంతా తిరిగొచ్చాం ఈ 9 రోజులు. ఎక్కడెక్కడ ఏ మూల ఏ భక్తుడున్నా తలంచుకున్నాం. కర్ణాటకకి చెందినటువంటి గొడగూచి, బెజ్జమహాదేవి మొదలైన మహాభక్తుల చరిత్రలు చెప్పుకున్నాం. ఎక్కడో హిమవత్ పర్వత ప్రాంతాలకు చెందినటువంటి మహర్షుల గురించి చెప్పుకున్నాం. అలాగే తమిళనాడు, ఆంధ్రదేశం, అన్ని ప్రాంతాలకు చెందిన మహాత్ముల్ని, క్షేత్రాలని తెలుసుకున్నాం. నిజానికి భారతదేశం అంతా కలిపి ఒక్కటి అనే భావన ఈ 9 రోజుల్లో మనకి వచ్చినది. అంటే భారతీయ సమైక్యత అనేది సిద్ధించాలి అంటే మన ఆధ్యాత్మిక సంస్కృతి వల్లనే సాధ్యమని సులభంగా అర్థమైపోయింది కదా. ఇప్పటికీ భారతదేశం అంతా ఒక్కటే, మనమంతా మేరా భారత్ మహాన్ అనాలి అంటే కొత్తగా చెప్పక్కర్లేదు భారతీయులకి. ఆధ్యాత్మిక సంస్కారం ఉన్న ప్రతివాడు ఎప్పుడూ హృదయంలో మేరా భారత్ మహాన్ అంటాడు. ఎందుకంటే వాడు ఇక్కడ గోదావరి ఒడ్డున కూర్చున్నప్పటికీ విశ్వనాథుణ్ణి, కాశీగంగని మర్చిపోడు. హిమాలయ పర్వతాల బదరీ నారాయణుణ్ణి, కావేరి శ్రీరంగనాథుణ్ణి, తిరుమలగిరిపై వలసిన శ్రీనివాస స్వామిని అందరినీ తలంచుకుంటాడు. అంటే ఎంత కలిపేసిందో చూడండి. ఇక్కడ గోదావరిలో మునకలు వేస్తాడు, అక్కడ గంగలో మునకలు వేస్తాడు, యమునికి నమస్కరిస్తాడు, బృందావనానికి నమస్కరిస్తాడు. ఈ నేలలో ప్రతి భాగము పుణ్యమే, దివ్యమే. భాషల హద్దులు ఎప్పుడూ ఈ నేలకి లేవు, ఏ ఎల్లలు లేవు. మనకి ఏ భాషకి తమిళ భక్తుల గురించే చెప్పుకుంటున్నామా అంటే భక్తికి భాష ఎక్కడుంది? ఏ భాష వాడైనా మనవాడే. భాష ఏదైనా భావం మనది, ఆ భావంలో కనబడ్డే భగవంతుడు మనవాడు. అందుకే మీరాబాయి కృష్ణ అంటే మీరాబాయి మనకు ఆచార్యురాలైపోయింది. ఎందుకంటే మన కృష్ణుణ్ణి స్తోత్రించింది కనుక. అలాగే మనకు తెలియని భాష తమిళం. అందులో అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ తిరుప్పావే చెప్తే ఇప్పటికీ మనం శ్రీవ్రతంగా ఆ తిరుప్పావే తమిళం తెలియని తెలుగు వాళ్ళని కూడా కంఠస్థా పెట్టి నానా అవస్థలు పెట్టి చదువుకుంటున్నాం 30 రోజులు. ఎందుకు? అది దివ్యమైన వచనాలు గనక. అక్కడ తమిళమా తెలుగా అనే ఆలోచనే లేదు. అంతెందుకు? ఇక్కడ వైష్ణవమతంగా ప్రచలితమైనది ఏదైతే ఉందో అది రామానుజ స్వామి వారి వల్ల వచ్చింది. ఆ రామానుజులు తమిళయ్య. అంతేకాదు ఆ వచ్చిన చరిత్ర, ఆళ్వారుల చరిత్ర అంతా కూడా తమిళులతో కూడుకున్నదే. ఆ కథను చదువుకున్నాం. ఆ గోదాదేవి తండ్రి పెరియాళ్వార్ పల్లాండు పల్లాండు అని స్వామిని కీర్తిస్తే ఆ తిరుప్రబంధం ఇప్పటికీ మన ఆంధ్రదేశంలో విశ్వాలయాల్లో ఆ తమిళమే చెప్తున్నారు. ఇలా మనం భావించి చూస్తే వంగదేశానికి చెందిన బెంగాలీవాడు మహానుభావుడు రామకృష్ణ పరమహంస, వివేకానంద, చైతన్య మహాప్రభు వారిని భారతదేశం అంతా తలంచుకుని నమస్కరిస్తోంది. ఎక్కడి కాలడి మలయాళ దేశానికి చెందిన ఆదిశంకర స్వామిని మనం తలంచుకుని నమస్కరించుకుంటున్నాం. ఎందుకు? అందరూ ఒకే భారతాత్మని ప్రతిష్ఠించారు గనక. ఒకే ఆధ్యాత్మికత, వేద చైతన్యం అక్కడ ప్రతిష్ఠింపబడింది. అందువల్లనే భక్తికి భాషలు ఎల్లలు కావు, ప్రాంతాలు ఎల్లలు కావు. ఈ రాష్ట్ర విభజనలు జరగకముందు ఆ రోజుల్లో కూడా అంగవంగ కళింగ కాశ్మీర్ ఆది దేశ విభజన జరిగినప్పుడు ఇటువైపు పంచ ద్రవిడ దేశాలు మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాట, ద్రమిళ, ఇటువైపు మలయాళ, పంచ ద్రవిడ దేశాలు. ఈ పంచ ద్రవిడ దేశాలుగా విభజన అయినప్పుడు కూడా పాలనాపరమైన హద్దులు ఉన్నాయేమో కానీ ప్రజలకు హద్దులు లేవు. వారు స్వేచ్ఛగా విహరించేవారు అటు నుంచి ఇటు. వీసాలు లేవు, పాస్పోర్ట్లు లేవు ఆ రోజుల్లో కూడా ఈ దేశంలో. కనుక ఎప్పుడు ఈ దేశంలో అంతా కలిపి ఒకే ఆత్మ అనే భావన ఉంది. ఆ భావనతో మనం అందరు మహాభక్తుల్ని తలంచుకుంటూ ఉన్నాం. వీరందరి దగ్గర మనం గమనించవలసిన ఒక్క విషయం ఉంది. వీరందరూ స్వామిని స్వామినే అడిగారు. శివ నువ్వే కావాలన్నారు తప్ప నీ నుంచి ఫలానాది కావాలని అడగలే. అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయం. అలాంటి అవ్యాజమైన ప్రేమ వాళ్ళలో ఉన్నది. అహంకారం, ద్వేషం, పారుష్యం ఇవి భగవంతుడు ద్వేషిస్తాడు. కేవలం ప్రేమ, అంకితభావం, సమర్పణ, ఇది ఈ ప్రవచనాల యొక్క సారాంశం. అలా ఉన్న మహాత్ముని మనం నిరంతరం తలంచుకోవాలి. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి మహానుభావుల చరిత్ర నిజంగా 9 రోజుల చరిత్ర ఒక ఎత్తు, ఈ ఒక్కరోజు చరిత్రలు ఒక ఎత్తు అని భావించవచ్చు. ఎందుకంటే అపూర్వమైనటువంటి సమస్త ప్రజల్ని తరింపజేసినటువంటి మహర్షి తుల్యులైనటువంటి మహాత్ముని ఇద్దరు, మరొకరు సాక్షాత్ అవతార పురుషుడు అయినటువంటి మొత్తం 3 గురించి చెప్పుకోబోతున్నా. అందులో ఒక ఆయన, ఆయన పేరు సుందర్ అని, సుందరుడు అని ఆయన పేరు. అసలు పేరు సుందరుడు కాదు, ద్రవిడ దేశంలో పుట్టినవాడు కనుక వాళ్ళు పేరు పెట్టుకున్నారు ఆయనకి. ఆ పేరు నంబియారూర్ అని పేరు పెట్టుకున్నారు. కానీ బాల్యం నుంచి అతడిలో కొట్ట వచ్చినట్టు గొప్ప సౌందర్యం కనబడేది. ఆ ఊళ్ళు వాళ్ళందరూ కూడా అతనికి సుందరారుని పెట్టుకున్నారు. అందంగా కనబడుతూ ఉన్నాడు కనుక. ఇతడు ఏ జన్మల్లో, ఏ కైలాసాల్లో, ఏ ప్రమద గణపతిగా ఉన్నాడో గాని ఆయన ఎంత ప్రేమ అంటే శివుడు ఆయన్ని వెతుక్కున్నట్ట. అటువంటి మహాభక్తుడు ఆయన. కానీ ఈ సుందరారు చాలా అల్లరివాడు, బాల్యం నుంచి ఆడుతూ పాడుతూ తిరిగేవాడు. ఈ శైశవ దశలో అతను వీధిలో ఆడుకుంటూ ఉంటే ఒకసారి రాజ్యాన్ని పాలించేటువంటి ఆ చోళరాజు నరసింహ యునయ్యర్ అనేటువంటి చోళరాజు వెళుతున్నట్ట మార్గంలో. ఆయన ఇతని యొక్క సౌందర్యాన్ని, వర్చస్సును చూసి, ఎంత బాగున్నాడు ఈ బిడ్డ, నేను కొంతకాలం ఇతన్ని పెంచుకుంటా నా కుమారుడిలాగా అని అడిగట. ఇతడు శ్రోత్రియ కుటుంబానికి చెందిన కుర్రవాడు. ఆ పసివాడిని తీసుకువెళ్లి తండ్రి అనుమతితో పెంచాడు. సరిగ్గా ఉపనయన వయస్సు వచ్చేటప్పటికల్లా తండ్రి వెళ్ళి, మా అబ్బాయికి నేను ఉపనయన సంస్కారం చేసుకుంటాను తండ్రిని తెచ్చుకొచ్చి, ఉపనయన సంస్కారం చేసిన తర్వాత మళ్ళీ ఈయన గారు అక్కడికి వెళ్ళిపోయి ఆ రాజు యొక్క ప్రేమకు పాత్రుడై తన ధర్మంలో తన బ్రతుకుతూ ఉన్నట్ట. ఇలా ఉండగా కొంతకాలానికి తండ్రి మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి అబ్బాయికి పెళ్లి చేయాలి, చక్కటి సంబంధం చూసుకున్నాం మేము, మాకు తగినటువంటి సంబంధం, అందువల్ల మీరు అనుమతిస్తే అబ్బాయిని తీసుకువెళ్ళి మేము పెళ్లి చేస్తాం అంటే, సరే అని నేను కూడా పెళ్లికి వస్తున్నాను అన్నాడు రాజావారు. ఈ లోపల పెళ్లి జరుగుతోంది. అంతా ఆ పెళ్లి వాళ్ళు అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు క్రిక్కిరుసుకున్నారు. అందులో రాజుగారు వచ్చారనగానే ఉండే సందడి చాలా గొప్పగా ఉందిట. అదే అసలు ఆ ఊరు పేరు పుత్తూరు అనే ఊరు. కానీ ఈ పెళ్లి ఎంత గొప్పగా జరిగిందంటే అప్పటి నుంచి దాని పేరు పెళ్లి పుత్తూరు అయిపోయిందిట. అంత గొప్ప పెళ్లి జరిగిందిట అక్కడ. ఆ పెళ్లి చూడ్డానికి అందరూ గుమిగుడుతున్నారు. ఈ లోపల వివాహ వేదిక దగ్గర పెళ్లి కొడుకు చక్కగా కళ్యాణ దీక్షలో కూర్చున్నాడు ఆ అగ్నిహోత్రం ముందు. ఆయనకి వరుడికి కావలసిన సంస్కారములు జరుగుతున్నాయి సమయంలో, ఇంకా వధువు రాలేదు. ఈ సందట్లో ఆ కళ్యాణ మండపంలోకి ఒక వృద్ధుడు ప్రవేశించట. ఆ వృద్ధుడు ఎంత కళకళలాడుతూ ఉన్నాడంటే అతడు మహాశివభక్తుడు. అందువల్ల ఆ శివ చిహ్నాలన్నీ ధారణ చేసుకున్నాడు, భస్మములు, రుద్రాక్షలు. ఆ రుద్రాక్షలకు కూడా బంగారం అటు ఇటు పెట్టి ఉన్నటువంటిది. అంటే రుద్రాక్షని ధారణ చేసే పద్ధతులున్నాయి. రుద్రాక్ష ధరించాలంటే రాగి గాని, వెండి గాని, ఇటువే బంగారం కానీ, ఇటువంటి లోహాలు దానికి పట్టి ఉంటే అది గళంలో ఉంటే శౌచాశౌచముల బాధలుండవు. ఆ విధంగా దాన్ని ధరిస్తారు. ఈ విధంగా అతడు రుద్రాక్ష ధారణ చేసి సాంభవ తేజస్సు ముఖంలో దీపిస్తూ ఉంటే వచ్చట. అది ఏమి ఆకర్షణ గాని అంత పెళ్లి సందట్లో కూడా అందరి దృష్టి ఆయన వైపు వెళ్ళిపోయింది. ముఖ్యంగా పిల్లలందరూ ఆయన చుట్టూ చేరారు. తాతగారిని ఆయన కూడా పిల్లలతో ఆడుకుంటూ లోపలికి వస్తున్నాడు. ఆ పిల్లలందరూ ఆయన చుట్టూ చేరి ఉన్నారు. ఇటువే పెద్దవాళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు లేచి నిలబడి నమస్కారం చేస్తున్నారు ఆయన్ని. అలా వచ్చాడు ఆ మహానుభావుడు. ఆఖరికి ఈయన తండ్రి గారు ఆయన లేచి నిల్చుని వేదికిచ్చి ఆయన కూర్చోబెట్టాడు. మహానుభావ, మమ్మల్ని ఆశీర్వదించడానికి శివుడే స్వయంగా వచ్చాడా అన్నట్లున్నది, చాలా సంతోషం, కూర్చోండి అంటే ఆయన కూర్చున్నాడు. కానీ ఆయన దృష్టి అంతా పెళ్ళికొడుకు మీదే ఉంది. ఈ పెళ్ళికొడుకు చక్కగా ఆ అగ్నిహోత్రం ముందు తాను చేయవలసినటువంటి క్రియలు చేస్తూ ఉన్నాడు. వివాహ దీక్షకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో ఈ పెళ్ళి ఆపుచేయాలన్నట్టు ఆయన వెంట. ఏమిటి పెళ్ళి ఆపుచేయాలంటే, ఇతనికి పెళ్లి చేసుకునే హక్కు కానీ నా అనుమతి లేకుండా ఏ పని చేసే హక్కు లేదు ఇతనికి అన్నట్టు. ఏమిటి అంటే, ఇతడు నాకు బానిస అని చెప్పాడు. ఇదేమిటి అంటే, వీళ్ళ తాతగారు రాసిచ్చారు నాకు, ఈయన నాకు బానిస అని చెప్పాడు. ఇదేమిటి, వీడు తాతగారు రాయడం ఏమిటి, బానిస అవడం ఏమిటి? మాది అనాదిగా శ్రోత్రియ కుటుంబం. ఆయన శ్రోత్రియ కుటుంబాల్లో దాస్యము బానిసతనము అనేది లేదే, ఇదేమిటి కొత్తగా తెచ్చిపెడుతున్నావు అని ఇది చెప్తూ ఉన్నాడు. ఈ లోపల ఈయనకు కోపం వచ్చింది పెళ్లి కొడుకు. ఏమిటయ్యా పిచ్చివాళ్ళ ఉన్నావు నువ్వు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, బానిసలమేంటి ఇదేంటి అంటే, నమ్మవా మీ తాత నాకు రాసిచ్చిన పత్రం నా దగ్గర ఉంది చూపిస్తానన్నాడు. వెంటనే తీసేట చూడి పత్రంలో ఏముందో, అందరూ చూడండి అని చూపించాడు. అందులో రాసింది ఖచ్చితంగా నేనే కాదు నా వంశం వాళ్ళందరూ ఈయనకి బానిసలుగా ఉండవలసిందే అని రాసిందిట. మరి తప్పదు, సాక్షి సంతకాలున్నా ఆయన గారి సంతకం ఉంది, ఏదో కాగితం ఇలా ఇవ్వన్నట్టు ఆయన. వెంటనే అందిపుచ్చుకున్నాడు పెళ్లి కొడుకు ఆ కాగితాన్ని, అందిపుచ్చుకుని ముక్కలు ముక్కలుగా చించేసి అక్కడ ఉన్నటువంటి అగ్నిహోత్రం మీద పడేసాడట. ఇప్పుడు కాగితం లేదు కనుక నీకు నేను బానిసను గారు పో అన్నా. వెంటనే నవ్వుకున్నాడు ముసలాయన, నువ్వు ఇట్లాంటి పని ఏదో చేస్తావనే నేను ఇచ్చింది నకల్ అయ్యా నీకు, ఒరిజినల్ నా దగ్గరే ఉంది అని చెప్పాను. మరి ఒరిజినల్ ఉంటూ చూపించన్నాడు. అంబా మరీ నా చెవిలో పువ్వు పెట్టుకు, ఆ ఒరిజినల్ ఇస్తే దానికైతే అదే చేస్తావు, ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాను. దానికి పంచాయతీ కావాలి, పెద్దలు కావాలి, ఇక్కడ దగ్గరలో రచ్చబండ ఏర్పాటు చేయి, అందరం కూర్చుందాం అన్నాడు. వెంటనే ఈయన గారికి చాలా కోపం వచ్చింది. ఆ రాజు వచ్చాడు, ఒరిజినల్ పత్రం వస్తోంది కదా తొందరపడకు, కోపగించుకోకు అన్నట్టే సుందరిని ఆ రాజు, ఎందుకంటే ప్రేమ కదా. వెంటనే ముసలాయన తిరిగి, కోపమా అది నాకు లేదు నా బానిసలకు ఉండకూడదు అన్నట్టు. వెంటనే కోపం అనే గుణం నాకు లేదు నా దాసులకు కూడా ఉండకూడదు అన్నట్ట అని. అప్పుడు తండ్రి అన్నట్ట, ఏమిటయ్యా నువ్వు, మాకు తెలిసి అనాది నుంచి మేము శివదాసులమే తప్ప వ్యక్తులకు దాసులకు కాదు, నువ్వు కొత్తగా వచ్చి ఇప్పుడు వ్యక్తులు దాసులు అంటున్నావు, ఇది మేము తట్టుకోలేము అని అన్నారు. ఎందుకు రుజువు అవుతుంది కదా పదండి అన్నాడు. రచ్చబండ దగ్గర తీసి చూపించాడు ఒరిజినల్ పత్రాన్ని. అందులో రాసింది నావలూర్, అది తిరునావలూర్ ఊరి పేరు. ఆ తిరునావలూర్ అదే మనకి తిరువారూర్ అని చెప్పబడేటువంటి మహాక్షేత్రం. ఆ నావలూరులో ఆదిశైవ బ్రాహ్మణుడు ఆరూరుడు అనే పేరు గల నేను వెన్నై నల్లూర్ అంటే నవనీతపురం అంటారు, ఆ ఊరిలో ఉన్న వృద్ధయోగి అయినటువంటి ఒక పిచ్చివానికి ఇష్టముతో పూర్తి మనస్వాధీనముతో హృదయపూర్వకముగా వ్రాసి ఇచ్చినటువంటి పత్రము. అదేమిటంటే నేనును నా సంతతి వారును పరంపరగా ఇతనికి దాసులమై సేవింతుము, ఇది నా స్వదస్తూరితో వ్రాసి ఇచ్చినది అని సంతకం పెట్టేట. సాక్షి సంతకాలు ఉన్నాయి, తాతగారు లేరు కానీ సాక్షి సంతకాల వాళ్ళు అక్కడ ఉన్నట్ట. ఈ సంతకం నాదే కానీ ఎలా వచ్చిందో నాకు తెలియదు అన్నట్టు. సరే వీళ్ళు తాతగారు రాసినవేవైనా కాగితాలు ఉన్నాయా అంటే ఇంట్లోంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి చూస్తే సరిగ్గా వ్రాత కూడా సరిపోయింది. ఇప్పుడు ఏమంటారు, తల ఉంచుకున్నాడు సుందరుడు. కాబట్టి ఇతడు నా వెంట నా ఇంటికి నడవలసినదే అని చెప్పాట. సరే ఈ చోద్యం మేము చూద్దాం అనుకున్నారు. అందరూ కలిసి బయలుదేరారు. ముందు నడుస్తున్నాడు ఆ పిచ్చాయన వృద్ధయోగి, ఆయన వెనకాల ఈ సుందరారు, ఆ వెనకాల మొత్తం పరివారం అంతా నడుస్తూ వెళుతూ ఉంటే క్రమంగా నవనీతపురంలోకి ప్రవేశించాడు ఆయన. ఆ నవనీతపురం ఎక్కడ ఈ నిల్లు అని చూస్తూ ఉంటే అది మహా ఆకాశాన్ని అంటుకున్నటువంటి ప్రాకారములతో ఉన్న మహామందిరం, అందులోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించి ఒక్కొక్క ప్రాకారం దాటి వెళుతూ గర్భగుడి ద్వారాలు తెరుచుకున్నాయి. అందులో ఉన్నటువంటి ఆ మహాశివలింగంలోకి వెళ్ళిపోయాడు ఆ ముసలైన. ఈయన చూశాడు, చూసేటప్పటికల్లా అక్కడ మహాతేజం, అందులో వృషభ వాహనారుడై శివపార్వతులు ఇరువురు కూడా సాక్షాత్కరించారు. అంటే ఈ ముసలివాడుగా వచ్చినవాడు ఆయన అన్నమాట, వచ్చి ఇక్కడ దాకా తెచ్చుకొచ్చాడు. వెంటనే ఈ సుందరుడికి కళ్ళ నీళ్ల పర్యంతమై ఒళ్ళంతా పులకించిపోయి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి లేచి నిల్చొని, స్వామి నిన్ను చేరాలని నిన్ను చూడాలని అందరూ తపించిపోతూ జన్మలు జన్మలు తపస్సులు చేస్తుంటే నువ్వు నీ దగ్గరికి రానని మొండికేసిన నన్ను లాక్కొచ్చి మరీ నీ దాసుణ్ణి చేసుకున్నావా స్వామి, ధన్యోహం 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 అంటున్నాడు ఆయన. ఇది శివకారుణ్యం. సర్వం శ్రీ చిదంబర చిత్సభాష నటరాజ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.